व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्।
ओम श्री गुरुभ्यो नमः। समस्त सन्मंगलानि भवन्तु। అయ్యా గురుగారు, పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు, పోరు ప్రారంభమవబోతోంది. అనంతర కథాక్రమం మెట్టిదనిన
కురు పాండవ యోధులు యుద్ధోన్మత్తులై కురుక్షేత్రానికి సాగుతోన్న వార్త విన్నాడు మహర్షి వ్యాసులవారు. ఆయన హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుని చేరి, నాయనా, ఏది జరగకూడదనుకున్నామో అది సిద్ధమైంది. చూస్తుంటే ఈనాడు లోక నాశన సూచనలు గోచరిస్తున్నాయి. ఉదయ సాయం సంచలలో సూర్యుని చుట్టూ కబంధ దేహాలు తిరుగుతున్నాయి. లోహిత కృష్ణమండలాలు గోచరిస్తున్నాయి. కార్తీక పూర్ణిమ నాడు ఆకాశం నిర్మలంగా ఉన్నా చంద్రమండలం తేజోహీనంగా ఉంది. కనిపించే కాంతి కూడా అగ్నిలా ఎర్రగా ఉన్నదే కాని తెల్లదనము చల్లదనము గోచరించడం లేదు. మనుషుల చేతులతో పని లేకుండానే రణదుందుభులు వాటంతటవే మ్రోగుతున్నాయి. కోకిల కూస్తుంటే చెవికి కటువుగా వినిపిస్తోంది. మేఘాల నుంచి వాన చినుకులు కాక రక్తమాంసాలు పడుతున్నాయి. ఉదయ సమయంలో మిడతల దండులు సాగుతున్నాయి. అరుంధతి నక్షత్రం వశిష్ఠుని అతిక్రమిస్తోంది. రోహిణీ నక్షత్రాన్ని శని పీడిస్తున్నాడు. కేతువు చిత్తా నక్షత్రం నుండి వెనుదిరిగి స్వాతిలో ప్రవేశిస్తున్నాడు. రాహువు సూర్యుని మీదికి సాగుతున్నాడు. పుష్యమీతారను ఆక్రమించి ధూమకేతువు అక్కడే ఆగిపోయింది. కుజుడు వక్రించాడు. గురుడు శ్రవణంలో ఉన్నాడు. శుక్రుడు పూర్వాభాద్రలో, శని పూర్వ ఫల్గుణిలో ఉన్నారు. ఇవన్నీ లోక నాశనాన్ని సూచించేవి. ఇంకా ఆవు కడుపున గాడిద పిల్ల పుడుతోంది. గోగణాలు తలలు వంచి రోదిస్తున్నాయి. గుర్రాలు ఆవుదోడల్ని పెడుతున్నాయి. కుక్కలు నక్కపిల్లల్ని కంటున్నాయి. గరద్దలకు తలల మీద కొమ్ములు మొలుస్తున్నాయి. చెట్ల మీద కలవ పువ్వులు పూస్తున్నాయి. భూమి కంపిస్తోంది. ఆవుల పొదుగుల నుండి క్షీరధారులు కాదు వస్తున్నది, రక్తం. పక్షులన్నీ ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఇన్నిటికంటే ఘోరమైనది, కన్న తల్లినే కొడుకులు కామిస్తున్నారు నాయనా. ఇది జనక్షయానికి సూచన. సప్తర్షి మండలం కాంతిహీనంగా ఉంది. త్రయోదశి నాడే సూర్యగ్రహణం వస్తోంది. అశ్విని నుంచి రేవతి వరకు 9 నక్షత్రాలను 3 చేసి, మొదటి దానిని అశ్విపతి ఛత్రమని, రెండవ దానిని గజపతి ఛత్రమని, 3వ దానిని నరపతి ఛత్రమని అంటారు. వీటిని పాపగ్రహాలు ఆచ్ఛాదిస్తే క్షత్రియ వీర నాశనం జరుగుతుంది. సాధారణంగా ఒక తిథి ఏష్యమైతే 14 అమావాస్య వస్తుంది. తిథి వృద్ధి అయితే 16 వస్తుంది. వృద్ధి జరిగిన మాసంలో 13వ నాడు గ్రహణం వస్తోంది. 13 వ్యవధిలో సూర్యచంద్ర గ్రహణాలు రావడం ఇంతవరకు నేను వినలేదు, కనలేదు. సముద్రంలో నీరు ఎర్రగా ఉంటోంది. నూతుల్లో నొరగ పుడుతోంది. సముద్రుడు చెలియని కట్ట దాటపోతున్నాడు. ఇవన్నీ ఉపద్రవాన్ని సూచించేవి. తెల్లవారితే కురుక్షేత్రంలో మారణహోమానికి సిద్ధమై ఉన్నారందరూ. ధృతరాష్ట్ర, నువ్వు గట్టిగా పూరుకున్నట్లయితే ఇప్పటికీ ఈ ప్రమాదం తప్పుతుంది. ధర్మ మార్గాన నీ కొడుకులు నడిచేటట్టు చూడు. పాప పంకిలంలోకి వీరందరినీ లాక్కుపోనివ్వకు. పాండవులు కోరినట్లు వారి రాజ్యభాగం వారికిచ్చి మీరందరూ సుఖంగా ఉండండి అని హితవు చెప్పాడు మహర్షి. అప్పుడు ధృతరాష్ట్రుడు, మహర్షి, మీరు వాస్తవం చెప్పారు. నా యందు ప్రసన్నభావంతో ఇంత హితవు బోధించారు. కాని నా కొడుకులు నా మాట వినే దశ దాటిపోయింది. అయినా నా బుద్ధి ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అయితే ఒక్క విషయం చెప్పండి, యుద్ధంలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో వారికి గోచరించే శుభాశుభాలేమిటో వివరిస్తారా అనగా వ్యాసులవారు నవ్వు నవ్వి, నాయన, పొగలు లేకుండా అగ్నిజ్వాలలు నిర్మలంగా దక్షిణావర్తంగా ప్రదక్షిణిస్తూ ఉండాలి. అగ్నికుండంలో వ్రేల్చే ఆజ్యాహుతులు సువాసనలతో ఉండాలి. చిలుకలు గోరువంకలు కలస్వనంతో ఏ పక్షాన తిరుగుతాయో వారిని విజయలక్ష్మి వరిస్తుంది. మత్స్యభాల కీంకారాలు గుర్రాల సకిలింపులు నిరంతరము వినిపించే వారికి విజయం సన్నిధానంలో ఉంటుంది. సేన ఎంత ఎక్కువగా ఉన్నా ఉత్సాహమో సాహసమో లేకపోతే పరాజయం తప్పదు. సామదానాలతో విజయం పొందడం మంచిది. భేదం ఉన్నదే అది మధ్యమం. యుద్ధం ఎప్పుడూ అధమ మార్గం. యుద్ధంలో జయాపజయాలను ధర్మమే నిర్ణయిస్తుంది అని కొంతసేపు బోధించి, నాయనా ఇంక నువ్వు నేను చేయగలిగిందేం లేదు కానీ ఈ మారణహోమాన్ని చూడాలనే కోరిక నీకు ఉన్నట్లయితే నీకు నేత్రదానం చేస్తాను అన్నాడు వ్యాసులవారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, గురుదేవా, ఈ పుత్ర పౌత్ర మరణాన్ని నా కన్నులతో నేను చూడలేను, చూడాలని లేదు, కానీ ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలన్నీ వినాలని ఉంది అనగా వ్యాస మహర్షి సంజయుణ్ణి రప్పించి, సంజయ, ఈ కురుక్షేత్ర రణరంగంలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఎవరి మనస్సు ఎలా నడుస్తోందో, ఎవరు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఏం సాగుతోందో మొత్తం అంతా గ్రహించే శక్తిని నీకిస్తున్నాను అని పవిత్ర గంగాజలాలతో సంజయుని రెండు కన్నులు తుడిచి ఆయన నిష్క్రమించాడు. ఆయన వెళ్ళిన తరువాయి ధృతరాష్ట్రుడు, సంజయ, ఈ రాజులందరూ నిరంతరం పోరాటం సాగిస్తారే ఈ భూమి కోసం. ఈ భూమిలో ఏముందని, ఏ విశేషాల కోసం మీరు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యుద్ధాలు చేస్తున్నారో కొంచెం వివరంగా చెప్పు నీకు తెలిస్తే అనగా సంజయుడు, మహారాజా, ఈ భూమి మీద ప్రాణికోటి వస్తుజాలము అంతా పంచభూతాత్మకం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇది దీని క్రమం. ఇందులో జంగమాలు, స్థావరాలు రెండు విధాలు. అండజ, స్వేదజ, జరాయుజాలు జంగమ ప్రాణి. జరాయుజాలలో గ్రామాలలో ఉండేవి 7, అరణ్యాలలో ఉండేవి 7. ఆవు, మేక, గొర్రె, గుర్రం, గాడిద, కుక్క, మనిషి, ఇవి గ్రామంలో ఉండే జంతువులు. సింహము, పులి, వరాహము, మహిషము, గజము, భల్లూకము, వానరాలు అరణ్యంలో ఉండేవి. ఈ భూమిని పాలించే రాజే వీటన్నిటికీ అధికారి. ఇక స్థావరాలన్నానే చెట్లు, పొదలు, లతలు, త్వక్సారాలు, గడ్డి జాతులు, ఇవి 5 రకాలు. అవి 14, ఇవి 5, వీటితో పంచభూతాలను కలిపితే 24. ఈ 24 మహాభూతాలనే గాయత్రి మహామంత్రాక్షరాలుగా జపిస్తూ ఉంటారు లోకంలో తత్వవేత్తలు. ఇక పంచభూతాలలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు గుణాలు. భూమికి 5 ఉంటాయి. నీటికి గంధగుణం ఉండదు. అగ్నికి శబ్ద, స్పర్శ రూపాలే ఉంటాయి. గాలికి శబ్దము, స్పర్శ ఉంటుంది. ఆకాశానికి శబ్దం మాత్రమే ఉంటుంది. ఇవి ఎప్పుడూ విడివిడిగా ఉంటాయి. విషమ పరిస్థితుల్లో కలుస్తాయి. కలిసినప్పుడు ప్రాణికోటి పుడుతుంది, విడిపోయినప్పుడు ప్రాణి నష్టమవుతుంది. ఇదే సృష్టి క్రమము, దాని లయమును. ఈ ప్రపంచానికి మధ్యభాగంలో మేరుపర్వతం ఉంది. అది 84 యోజనాల ఎత్తు, 16 యోజనాల కైవారం. దాని చుట్టూ ఎన్నో ద్వీపాలున్నాయి. అక్కడికి ఒకనాడు గరుత్మంతుని కుమారుడైన సుముఖుడు వెళ్ళాడు. బంగారపు రెక్కలతో ఎగిరే కాకులు కనిపించాయి. చూశాడు, ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ భేదం లేకుండా సర్వసమానత్వం గోచరిస్తోంది. ఇక్కడ ఉండడం మంచిది కాదనుకుని వెళ్ళిపోయాడు. అటువంటి సర్వసమానత్వం అక్కడ అన్ని ప్రాణుల్లోనూ ఉంది. సూర్య, చంద్ర, తారా గ్రహాలన్నీ దీని చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి. ఈ కొండ శిఖరాల మీద దేవదానవ గంధర్వగణాలు విహరిస్తూ ఉంటాయి. దీనికి దూరంలో గంధమాదన సమీపంలో ప్రాణులు 11,000 సంవత్సరాలు జీవిస్తారు. కైలాసంగా పేరుపడ్డ హేమకోటం మీద కుబేరుడుంటాడు. దానికి ఉత్తరంగా మైనాకం, దూరంగా హిరణ్యశృంగం, ఆ సమీపంలో బిందుసరం. ఇక్కడే భగీరథుడు గంగ కోసం తపస్సు చేశాడు. ఈ భారతవర్షం ఉన్నదే, దీన్ని పృథువు, ఇక్ష్వాకు, యయాతి, మాంధాత, అంబరీషుడు, శిబి, పురూరవుడు, దిలీపుడు, గాధి ఇలా ఎందరెందరో పాలించారు. ఇక్కడ ఎన్నెన్నో పర్వతాలున్నాయి. గంగా, సింధు, సరస్వతి, గోదావరి, యమున, నర్మద, బాహుద, కృష్ణవేణి, వేదవతి, కావేరి ఆదిగా గల నదులెన్నో ఉన్నాయి. రాజలోకమంతా ఈ భూమండలం కోసం పోరాటం సాగిస్తోంది. కృతయుగంలో మానవుడు 4,000 సంవత్సరాలు బ్రతికేవాడు. త్రేతాయుగంలో 3,000 సంవత్సరాలు, ద్వాపరంలో 2,000 వర్షాలు జీవిస్తారు. కలియుగంలో మనిషి ఆయుర్దాయానికి లెక్కలేదు. గర్భంలోనే కొందరు పోతారు. భూమి మీద పడిన క్షణంలో కొందరు ఊపిరి విడిచేస్తారు. కొందరు 100 బ్రతకవచ్చు. కృతయుగంలో అందరూ సత్యవ్రత పరాయణులు, బలిష్ఠులు, గుణవంతులు. వారి సంతానం వేల సంఖ్యలో ఉంటుంది. త్రేతాయుగంలో మానధనులు, ధార్మికులు, పౌరుష జీవనులు ఉంటారు. ద్వాపరంలో అన్ని వర్గాల మనుష్యులు యుద్ధ సంకల్పంతోనే బ్రతుకుతూ ఉంటారు. ఇక కలియుగంలో అల్పబలులు, ఆవేశపూరితులు, అసత్యవాదులు, లోభగ్రస్త హృదయులు, దురభిమానులు, ఈర్ష్య వీరికి జన్మలక్షణం. వీరిలో లేని దోషం లేదు. ద్వాపరంలోనే ఈ దోషాలు కొన్ని కనిపిస్తాయి. దాని విశృంఖల విజృంభణ కలియుగంలో కనిపిస్తుంది. మహారాజా, ఇది యుగాల ఈ భూగోళపు విశేషం. మరి నేను ఇంక రణరంగానికి వెడుతున్నాను. జనమేజయ మహారాజా, సంజయుడు రణరంగానికి వెళ్ళి 10 రోజుల అనంతరం తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని సమీపించి యుద్ధ విశేషాలు వివరిస్తున్నాడు. ప్రభు, తెలతెలవారుతోంది. గగన వీధిని అరుణ కిరణుడు తన హయాలను నడిపిస్తున్నాడు. శంఖభేరీధ్వానాలు మిన్నుముడుతున్నాయి. వీరుల సింహగర్జలు, అశ్వహేషారవాలు, మత్తేహ కీంకారాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రణరంగంలా కాక కురుక్షేత్రం ఒక మహానగరంలా గోచరిస్తోంది. సేనకు అగ్రభాగంలో భీష్ముల వారున్నారు. ఆయన రజిత రథారూఢుడై ఉన్నారు. ఆయన పుంచిన అశ్వాలు ధవళ కాంతులీనుతున్నాయి. ఆయన తలపాగా కూడా శ్వేతవర్ణంతోనే ఉంది. రథధ్వజం తాళచిహ్నితమై ధగధగలీనుతోంది. అప్పుడు ఆయన చంద్రమండలంలా భాషిస్తున్నాడు. అందరినీ ఒక్క మాట పరకాయించి చూసి, క్షత్రియ వీరులారా, వీర స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. శౌర్య ధైర్యాలు ప్రదర్శించి మన పితృపితామహులు పోయిన దారిని వీర ధర్మ అనుయాయులై మీరు కూడా నడవండి. రోగపీడతో మంచాల మీద కృషించి నశించడం క్షత్రియుడికి ఉచితం కాదు. రణరంగంలో ధైర్య సాహసాలు ప్రకటించి విజయమో వీర మరణమో పొందాలి అని ప్రబోధించాడు. సరిగ్గా అదే సమయానికి గాండీవం ధరించి అక్షయ తూణీరాలతో అర్జునుడు వచ్చాడు. నవ్వు రాజిల్లెడు మోముతో దేవకీనందనుడు గుర్రాల కళ్ళాలు బిగిస్తూ, అర్జున, శత్రు సంహార కాంక్షతో ఉన్న నువ్వు ఒక్కమారు ఆ పరాశక్తిని, విజయరూపిణి అయిన ఆదిశక్తిని ధ్యానించు. ఆ దుర్గామాత మనల్ని అనుగ్రహిస్తుంది అనగానే అర్జునుడు నిమీలిత నేత్రుడై,
నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందారవాసిని, కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే, భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే, చండీ చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని, కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే, శిఖిపించధ్వజధరే నానాభరణ భూషితే, వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ, జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే, స్వాహాకారః స్వధా చైవ కళాకాష్ఠ సరస్వతీ, సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే, స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా, జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే.
అని దుర్గను ప్రార్థించాడు. ఈవైపు మనవారు ద్రోణాచార్యులను సమీపించి, ఆచార్య, పాండవ సేన మీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుని నాయకత్వంలో నిర్భయంగా నిలబడింది, చూస్తున్నారా, అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఉంటే భీష్ముల వారు శంఖం పూరించారు. మన యోధులందరూ శంఖభేరీధ్వానాలు సాగిస్తున్నారు. తెల్లని గుర్రాల రథం మీద వచ్చే కృష్ణార్జునుడు పాంచజన్య దేవదత్తాలను పూరించారు. అప్పుడు అర్జునుడు, మాధవా, మన రథాన్ని ఉభయ సేనా మధ్యానికి నడిపించు, శత్రుసేనలో ఎవరెవరు ముందు నిలబడ్డారో చూస్తాను అన్నాడు. రథం ముందుకు సాగింది. చూస్తున్నాడు అర్జునుడు, ఎదురుగా పితృసములు, పితామహులు, ఆచార్యులు, మేనమామలు, బావలు, సోదరులు, పుత్రతుల్యులు, పౌత్రులు, స్నేహితులు. వీరందరూ కనిపించేసరికి కన్నుల నీరు తిరిగింది. 2 క్షణాలు నిర్విణ్ణుడై నిలబడి, కృష్ణ, వీరిని చూస్తుంటే నా శరీరం కంపిస్తోంది, నాలుక పెడతగడుతోంది, మనస్సు వికలమవుతోంది. గాండీవం శ్రంసతే హస్తాత్, చేతిలోంచి ధనుస్సు జారుతోంది. ఈ బంధు సోదర సుహృజ్జనాన్ని సంహరించి విజయం పొంది రాజ్యభోగాలు అనుభవించాలనే కోరిక కలగడం లేదు. వీరిని నేను సంహరించలేను. ఈ గాండీవాణ్ణి ఇప్పుడు సంధించను. వీరు సంహరిస్తే నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను అంటుంటే చిరునవ్వుతో వాసుదేవుడు, పార్థ,
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
ఏమిటి కష్మెల భావాలు? అపకీర్తికరము, అనార్యులకు కలగవలసిన ఊహలు నీ వంటి వాడికి కలగడానికి వీల్లేదు. క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి నిలబడు. అన్నిటినీ సాగించడానికి నేనున్నాను.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
సర్వ కర్మలను, కర్మఫలాన్ని నాకే అర్పించి నీ క్షత్రియోచిత కర్మను నువ్వు సాగించాలే తప్ప ఇలా నీరు కారిపోవడానికి వీరు లేదు అని బోధిస్తూ,
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః మోక్షయిష్యామి మా శుచః.
అనగానే అర్జునుడు మహోత్సాహంతో గాండీవాన్ని ధరించి రథాన్ని మరి కొంతసేపు వెనక్కి నడిపించి ధనుష్టంకారం చేశాడు. మహారాజా, యుద్ధం ప్రారంభమైంది. భీష్మ పితామహుల వారు విడిచే బాణాలు రాచబాటలా నడుస్తున్నాయి. ఆయన బాణం సంధించి ఒక్కొక్క యోధుని పేరు పెట్టి పిలిచి ఆ బాణం విడుస్తుంటే వాడు నేల కూరుతున్నాడు. ఆయన సంహార క్రీడ సాగిస్తున్నాడు. సూర్యుడు పడమటి కొండకు చేరాడు. మొదటి రోజు యుద్ధ విరామం ప్రకటించారు. ఆ రాత్రి ధర్మరాజు తన శిబిరంలో మహారథికులందరినీ సమావేశపరిచి, భీష్ముల వారి వీరవిహారానికి ఎదురు నిలిచేవారు మనలో కనపట్టలేదు. ఈ మహారాజుల్ని, వీరసింహాలను ఆయన కత్తికి ఎరగా విడవడం కంటే యుద్ధం విరమించి శాంతంగా అడవులకు వెళ్లడం మంచిదనిపిస్తోంది. అర్జునుడు కూడా ఆయన పట్ల చాలా ఉపేక్షగా ఉన్నాడు అని కంట తడిపెట్టాడు. అప్పుడు వాసుదేవుడు, ధర్మనందన, నీకు ఇటువంటి ఊహ కలగవలసింది కాదు. నీ సోదరులతో పాటు ఈ మహారాజులందరూ నీకోసం ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నారు. అంత అవసరం లేదు. భీష్ముల వారిని నిలబెట్టి కడతీర్చడానికి మన శిఖండి చాలు. సర్వసేనాపతి ధృష్టద్యుమ్నుడు కూడా శాస్త్రవ సంహార దీక్షాకంకణం ధరించి ఉన్నాడు. నువ్వు నిర్భయంగా ఉండు అని ఆశ్వాసన పలికాడు. మరునాడు ఉభయ సేనలు రణరంగానికి వచ్చాయి. శంఖధ్వానాలతో ధనుష్టంకారాలు సాగుతున్నాయి. బంగారు రెక్కలు కట్టిన బాణాలు అటూ ఇటూ పక్షుల గుంపులా విహరిస్తున్నాయి. భీష్ముల వారు ధనుస్సును సంధించి విరాట భీమసేన సాత్యకి ధృష్టద్యుమ్న భీమసేనులతో అభిమన్యుని కూడా బాణవర్షంలో ముంచెత్తుతున్నాడు. అప్పుడు అర్జునుడు, బావా, మన రథాన్ని తాతగారి రథానికి ఎదురుగుండా నడుపో అన్నాడు. రథం భీష్ముల వారికి ఎదురుగా నడిచింది. పితామహుడు విడిచే బాణాలను అర్జునుడు ఛిన్నాభిన్నం చేస్తున్నాడు. ఆ యోధుని బాణవర్షాన్ని పితామహుల వారు చెల్లాచెదరు చేస్తున్నారు. యుద్ధం తీవ్రమయ్యేసరికి భీష్ముల వారు ఎటు నిలబడి ఉన్నారో, ఎవరితో యుద్ధం సాగిస్తున్నారో తెలియకుండా ఉంది. తాళధ్వజము, కపిధ్వజము, ఈ రెండు ధ్వజాలను చూసి ఎవరు ఎవరో తెలుసుకోగలుగుతున్నారు. అలా యుద్ధం సాగుతోంది. ఒకనాడు ఘోరంగా సంగ్రామం సాగుతోన్న సమయంలో బాణాలే సుడిగుండాలుగా, రక్త ప్రవాహమే జలంగా, ఏనుగులే ద్వీపాలుగా, గుర్రాలే కెరటాలుగా, రథాలు నౌకలుగా రణరంగం మహాసముద్రంలా ఉంది. భీముడు విడిచే బాణధాటికి ఆగలేక దుర్యోధనుడు మూర్ఛితుడయ్యాడు. ఆ యుద్ధంలో మన సైనికులెందరో మరణించారు మహారాజా. నాడు సాగిన సంగ్రామంలో రక్తంతో తడియని వీరుని దేహం నాకు కనపడలేదు. భీష్మ పితామహుని దాటి పాండవ సేనను చీకాకు పరుస్తోంది. హాహారవాలు రేగుతున్నాయి. గజబలం ఆశ్వికదళం నేలపాలవుతోంది. కృష్ణుడు రథాన్ని భీష్ముని ఎదురుగా నడిపించాడు. వారి మధ్య సంకుల సమరం సాగుతోంది. అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు. ఆయన విడిచే బాణధాటిని చూసి వాసుదేవుడు సుదర్శన ధారియే రథం దిగి భీష్మ సంహారానికి సాగుతున్నాడు.
కుప్పించి ఎగిసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరములోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రము చేపట్టి తను తెల్చురయమున పైనున్న పచ్చని పటముదారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరలి దిగువా కరికి లంఘించు సింగంబు పగిదిన గతి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడు అర్జునయనుతు మచ్చధిక వృష్టి ధరలి తనుదెంతు దేవుడు దిక్కు నాకు
అది చూసి అర్జునుడు త్వర త్వరగా వచ్చి కృష్ణుని పట్టుకోబోతున్నాడు. అటువంటి సమయంలో ఎదురుగా నిలబడిన భీష్మ పితామహుల వారు బాణాసనాన్ని ఆకర్ణాంతం లాగిపెట్టి
త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖార నిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయు చేరడు వనలాడు మరి నావేశించు ఎల్లప్పుడు
రావయ్య వసుదేవనందన, ఈ చిన్న చిన్న యోధుల చేతులలో మరణించాలనే కోరిక నాకు లేదు. నీ సుదర్శనాయుధంతో హాయిగా వైకుంఠం చేరతాను. దాన్ని విడిచిపెట్టవయ్యా, ఇదిగో బాణాన్ని సంధించి ఉన్నాను, ఎవరు ఎంతటి వారో తేల్చుకుందాం అని పితామహుల వారు అంటూ ఉంటే అర్జునుడు తెల్లబోయి వెళ్ళి కృష్ణుని పాదాలు పట్టి, బావా, నాకింతటి అపకీర్తి తెచ్చిపెట్టదు. సారథి చేతులలో మహారథికుడు చావడం న్యాయం కాదు, వెనక్కి తిరిగిరా అని రెండు చేతులు పట్టుకు పైకి లాక్కొచ్చాడు. యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. ప్రొద్దు గురుకుతుండగా 9వ నాడు యుద్ధ విరామాన్ని ప్రకటించారు. ఆ రాత్రి ధర్మరాజు కృష్ణునితో సంప్రదించి భీష్మ పితామహుల శిబిరానికి వెళ్ళి, తాత, యుద్ధం సాగించమంటావా? అస్త్రశస్త్రాలు విడిచి అరణ్యానికి పోయి తపస్సు చేసుకోమంటావా? ఇంతకన్నా గత్యంతరం లేదు మాకు అనగా భీష్ముల వారు సంతోషంతో, నాయనా, విజయలక్ష్మి మిమ్మల్ని వరించాలని ఆది నుంచి అనుకుంటూనే ఉన్నాను. నేను శస్త్రధారినే ఉండగా పరమశివుడు వచ్చినా నా ముందు నిలబడలేడు. నేను అస్త్ర సన్యాసం చేయాలి. దానికి ఒక్కటే మార్గం ఉంది. నేను ఆడవాళ్లతో యుద్ధం చెయ్యను. ఆడదిగా పుట్టి మగవాడుగా మారిన వాడితో యుద్ధం చెయ్యను. అటువంటి వాడు మీ బావ శిఖండి ఉన్నాడు, వాణ్ణి ఎదురుగా నిలబెట్టండి, నేను అస్త్ర సన్యాసం చేస్తాను, అప్పుడు నన్ను నేలకి కూల్చండి అని ఆయన ఎలా పడిపోతాడో ఆ ఉపాయాన్ని వారికి చెప్పాడు. మరునాడు ఉదయం శిఖండిని ముందుంచుకుని అర్జునుడు వెనక్కాలే గాండీవ ధన్వి అయి సమరం సాగిస్తున్నాడు. పోరు తీవ్రమవుతోంది. శిఖండి వైపు చూడకుండా భీష్ముల వారు అటు ఇటు వచ్చే యోధులందరితో యుద్ధం సాగిస్తున్నాడు. ఆ సమయంలో అర్జునుడు గాండీవన్ నుంచి బాణాలు గుప్పిస్తున్నాడు. ప్రక్కనే ఉన్న దుశ్శాసనుని వైపు తిరిగి, పితామహుడు, నాయన, ఈ బాణాలు శిఖండి విడిచేవి కావు. ఇవి గాండీవన్ నుంచి వస్తున్నాయి కనుక ఈ శరీరం తట్టుకోలేకపోతోంది. ప్రొద్దు గృంకబోతోంది. యుద్ధం మీద ప్రీతి సన్నగిల్లుతోంది. ఈ 10 రోజులు నేను చేయగలిగింది చేశాను. ఇంక నేను హాయిగా విశ్రాంతి తీసుకోదలుచుకున్నాను అంటున్నాడాయన. ఇంతట్లో అర్జునుడు విడిచిన బాణాల ధాటితో తాళవృక్షం వాలినట్టుగా ఆయన శరీరం నేలకు వాలుతోంది. ఆ వాలుతున్నటువంటి శరీరం మొత్తం మొత్తమంతా బాణాలే సెయ్యగా ఉండిపోయింది. మన సేనలు హాహాకారాలు చేస్తుంటే శత్రువులు హర్షధ్వానాలు చేస్తున్నారు. అయితే నేల కూరగానే ఉభయపక్షాల వారు శస్త్రాస్త్రాలు విడిచేశారు, కంట తడిపెట్టారు. ఆయన చుట్టూ చేరి చేతులు జోడించి తల వంచి నిలబడ్డారు. అప్పుడు ఆయన, నాయనలారా, దక్షిణాయనం నడుస్తోంది, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నేను ఇలాగే ఉండాలి, ఈ అంపశయ్య నాకు చాలా సుఖంగా ఉంది, అయితే తల క్రిందికి తలగడా ఒకటి కావాలి అనగా దుర్యోధనుడు సేవకుల వైపు తిరిగాడు. వారు అభ్యంతర మందిరాల నుంచి హంసతూలికా తల్పాలు తేవడానికి పరిగెడుతుంటే, నాయనా, యోధుణ్ణి, అంపశయ్య మీద ఉన్నాను, అటువంటి తలగడాలు పనికిరావు, బాణాలతోనే నాకు తలగడా ఏర్పరచండి అన్నాడు. అర్జునుడు గాండీవం సంధించి బాణాలు నేలలో నాటుతూ మొనలు పైకి తేలేటట్టుగా తలగడా నిర్మించాడు. హాయిగా చిరునవ్వు నవ్వి భీష్ముల వారు, నాయనా, దాహబాధ విపరీతంగా ఉంది అన్నాడు. అప్పుడు మళ్లీ అర్జునుడు వారుణాస్త్రాన్ని సంధించి పాతాళగంగను వెలికి రప్పించి ఆ ధారలు తాతగారి నోటిలో పడేటట్లు చేశాడు.